చదివిన లేఖన భాగం మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలి. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతుందా. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను, ఆ జీవం ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపునవాడు జీవము లేనివాడే. దేవుని కుమారుడు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనమాయన వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చదివిన వాక్య భాగంలో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన మాటలు అంటే, 13వ వచనంలో ఇలా అన్నాడు, తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అన్నాడు. మీరు తెలుసుకోవాలి అంటాడు ఆత్మదేవుడు. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన మనకు కలిగిన ధైర్యం ఏమనగా, మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి, మనం చాలా క్లారిటీతో ఉండాలి. 13వ వచనం తెలుసుకోవాలి, 14వ వచనం ధైర్యంగా ఉండాలి, 15వ వచనంలో మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకును మనకు కలిగినవని ఎరుగుదుము. 15వ వచనం రెండుసార్లు పదం వాడాడు, ఎరుగుదుము, ఎరిగిన ఎడల. ఈ వాక్య భాగంలో నుంచి నేను మీ గమనానికి తీసుకొచ్చే మాట ఏంటంటే, మనం చదువుతున్న బైబిల్ మనకి చాలా విషయాల్లో, ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తుంది, కన్ఫ్యూజన్ దూరపరుస్తుంది, మనకు తెలియజేస్తుంది, మనం ఎరిగేటట్లుగా చేస్తుంది, మనల్ని చాలా విషయాల్లో ధైర్యపరుస్తుంది. అదే 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే, మనము దేవుని సంబంధులమనియు, రెండో మాట, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మరలా పదం వాడుతున్నాడు, మాకు తెలియదండి, అయోమయంలో ఉన్నాం, గందరగోళంలో ఉన్నాం, క్లారిటీ లేవు, ఆ మాటలకు తావులేదు. చాలా ఘంటాపదంగా విస్పష్టముగా మనకి ఈ విషయాలు క్లారిటీగా ఆయన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఏమని, లోకమంతా దుష్టుని యందున్నదని ఎరుగుదుము. రెండో మాట, మనము దేవుని సంబంధులమని ఎరుగుదుము. ఆ మాట మాట్లాడుతున్నాడు, మనము దేవుని సంబంధులమని ఎరుగుదుము. 20వ వచనంలో ఒక అపదేలా ఉన్నాయి, మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివాహం వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మరలా మాటలే, మనం ఎరుగుదుము. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, నా అంశం ఏంటంటే అష్యూరెన్స్, నిశ్చయత. మీరు రాసుకునే వాళ్ళకి క్లారిటీ కొరకు నా అంశం ఏంటంటే అష్యూరెన్స్ మీద మాట్లాడాలనుకుంటున్నా, నిశ్చయత. ఈ నిశ్చయత అన్న మాట దగ్గర ఎవరు ఎవరికి గ్యారంటీ ఇవ్వగలరు, ఎవరు ఏ విషయంలో ఎవరిని మనం పూర్తిగా నమ్మొచ్చు, నమ్మడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదు, అంత కన్ఫ్యూజన్ లో ఉన్న లోకాన్ని చూస్తున్నాం, అన్సర్టినిటీలో ఉన్న లోకాన్ని చూస్తున్నాం. చాలా కష్టపడుతున్నారు, కానీ అదేమైనా నీకు శాశ్వతమా అంటే కాదు. అదేమైనా నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పగలవంటే చెప్పలేను, ఎన్ని సంవత్సరాలు బతుకుతావో చెప్పగలవంటే చెప్పలేను, రేపేం జరుగుతావో తెలుసా అంటే తెలీదు. ఒక పక్క మనం కన్ఫ్యూజన్ లో ఉన్న లోకాన్ని చూస్తున్నాం, అయినా సరే దానికోసం చూపించట్లేదు. ఏం చూపిస్తున్నారంటే ప్యాకేజీలు ఎక్కువగా వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగం అయితే పర్మనెంట్ ఉద్యోగం, బాగా చదువుకుంటే బాగుపడతావు, బాగా డబ్బుంటే సుఖంగా బతికేయచ్చు, అలాగని చెప్పి దాని దగ్గరికి వచ్చేసరికి ఏమైనా బాండ్ మీద రాసిస్తావా, నువ్వేమైనా సంతకం పెట్టిస్తావా, అక్కడ ఎవరు ధైర్యంగా మాట్లాడడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎవరికి ధైర్యం లేదు, ఎవరికి ధైర్యం లేదు. అయితే పిల్లరా, దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్న మనం, సహవాసాన్ని కట్టుకుంటున్న మనం, 3 కోట్ల ఆరాధన కలిగిన మనం, మనం ఏమైనా క్లారిటీని సంపాదించుకోగలిగామా? అది మన ముందున్న ప్రశ్న. లేదా మనం కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నామా? బైబిల్ గ్రంథం నీకు క్లారిటీ ఇవ్వకపోతే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే, నీ భవితం మీద నీకు ఒక అవగాహన రాకపోతే, ఒకప్పుడు పూర్వకాలంలో ఒక మాట వాడేవారు, అంధభక్తి మూఢభక్తి అని పదాలు వాడేవారు. అంటే గుడ్డు భక్తి, క్లారిటీ ఏమైనా చెప్తావా, క్లారిటీ ఏమి లేదు, ఏమైనా గ్రంథాలు ఉన్నాయా, గ్రంథాలు ఏమి లేవు, ఏమైనా సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తావా, ప్రూఫ్లు ఏమి లేవు, మరి ఏంటి బాబు అంటే నేను నమ్ముతున్నానండి. ఓహో, ఏ ఆధారం లేని నీ భక్తి అదొక అంధభక్తి, అదొక మూఢభక్తి, బ్లైండ్ ఫెయిత్ అన్నారు. చాలా సార్లు దీన్ని ఏమంటారంటే జన చైతన్య వేదిక వాళ్ళు, చాలాసార్లు సొసైటీలో ఉన్న కొన్ని మూఢాచారాలు, విధవరాలు అడ్డొస్తే ఏమవుతుంది, పిల్లి ఎదురొస్తే ఏమవుతుంది, రకరకాల ఉద్దేశాలతో ఉన్నవన్నీ కూడా ఏమీ కాదు అని చెప్పడానికి వాళ్ళు కొంత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది కూడా ఎంతవరకు అంటే చిన్న చిన్న విషయాల్లో. కానీ బాబు, నేను ఎంతకాలం బతుకుతాను తెలీదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను తెలీదు, చచ్చిపోతే నేను మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, ఏం చేయాలి, 4, 5, 10 చాలా లిస్ట్ ఉంది, చెయ్యి, ఏదో ఒకటి చీకట్లో బాణం వేస్తే ఏదో ఒక బాణం తగులుతుంది గాక అని ఇన్ని సంవత్సరాలు తపస్సులోంచి ఏవో మాట్లాడుతూ ఉన్నారు. మేబీ క్రైస్తవ్యం చూస్తే లోకానికి వీళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు అని చెప్పలేరు, ఎందుకంటే క్రైస్తవ్యంలో కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చింది, చాలా భిన్నమైన బోధలు వచ్చాయి, సాతాను లోపల కూడా చాలా మోసం చేశాడు. కానీ బైబిల్ గ్రంథం దగ్గర ఫుల్ క్లారిటీ, మనం చాలా క్లారిటీతో ఉంటాం, అష్యూరెన్స్తో ఉంటాం, నిశ్చయతతో ఉంటాం. చాలాసార్లు పరిస్థితులు మనల్ని కొంగదీస్తా ఉన్నా వాక్యం మనకు మరలా లైట్ ఇస్తుంది. ఎందుకు కలవరపడుతున్నాం, ఎందుకు లోకస్తుల్లాగా భయపడుతున్నాం, ఎందుకు ఆందోళన చెందుతున్నాం, నేను చెప్పాను కదా, నువ్వు ఆ వాక్యం చదివావు కదా అని ఆయన మనకి సమాధానం ఇస్తాడు, నిశ్చయత ఇస్తాడు. కాబట్టి ఈ యోహాన్ భక్తుడు పత్రిక రాస్తూ ఏమని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, మనం మరలా ఆ వాక్యాల మీద కొంత అవగాహనలోకి రావాలి. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి మాట మాట్లాడతాడు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడిస్తున్న సాక్ష్యం కోసం మాట్లాడుతూ ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసాను. దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు, అర్థమైంది. ఈ జీవితం కొంతకాలమే, అది అర్థమైంది. ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, అవును ఒప్పుకోవలసిందే, కానీ ఇక్కడ రాయబడుతున్న మాట జీవం కొరకు కాదు, నిత్య జీవం కొరకు. మనం మాట్లాడుతున్న జీవం కొరకు కాదు, మనం ఎరిగిన మనం నమ్ముతున్న నిత్య జీవం కొరకు మాట్లాడుతున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా త్వరగా డయాబెటిక్ వస్తుంది, చాలా త్వరగా హెల్త్ పాడవుతుంది, ఫిట్నెస్ కోల్పోతున్నాం. మన తాతలు ఎక్కువ కాలం బ్రతికారు, మన తండ్రులు వాళ్ళకంటే తక్కువ కాలం బ్రతికారు, మనం వాళ్ళకంటే చాలా తక్కువ కాలం బ్రతుకుతాం, మన పిల్లలు మనకంటే చాలా తక్కువ కాలం బ్రతుకుతారని మనం సూచాయిగా చెప్పేయచ్చు. ఇంకా మాట్లాడాల్సి వస్తే ఎవరు గుండు పొట్టొస్తుందో తెలియదు, ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు. అది మనం ఉన్న పరిస్థితులు. మనం కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నామంటే జీవం కొరకు మాత్రమే మాట్లాడుతున్నాం, జీవం కొరకు ఈ జీవితం కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. చేయి పెడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు మనం ఈ జీవితం కోసం ఆలోచిస్తున్న లోకం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆడపిల్లలను చూస్తూ ఉంటే ఆడపిల్లలు అబ్బాయిల కంటే చదువుల్లో బాగా రాణిస్తున్నారు, అబ్బాయిలతో పోటీ పడి ఉద్యోగాలు చేస్తున్నారు, అబ్బాయిల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. బానే ఉంది. కానీ అందరు పడుతున్న ప్రయాస మరలా తాత్కాలిక జీవితం కొరకే, ఈ మూనాల ముచ్చటైన జీవితం కొరకే, గ్యారంటీ లేని జీవితం కొరకే. గ్యారంటీ లేని జీవితంలో గ్యారంటీ ఉండాల్సిన ఆస్తుల కొరకు ఆలోచిస్తున్నారు, గ్యారంటీ కొరకు ఆలోచిస్తున్నారు. జీవితానికి గ్యారంటీ లేదు కానీ గ్యారంటీ కావాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. మునిగిపోతున్న పడవలో నేను చాలా సంపాదించుకోవాలని కూడబెట్టుకోవడం ఎంత విడ్డూరంగా ఉంటుందో అట్లాగే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అన్నాడు, ఈ జీవం కొరకే క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అన్నాడు. అంతకంటే ఫూలిష్నెస్ ఇంకేం ఉండదు అనేసాడు. ఒకవేళ నిత్య జీవాన్ని పక్కన పెట్టి ఈ జీవం కొరకే నువ్వు ఆలోచిస్తూ ఉంటే, నిత్య జీవాన్ని పక్కన పెట్టి ఈ జీవం కొరకే నువ్వు ఆలోచిస్తూ ఉంటే నిజంగా నష్టపోతావు, దౌర్భాగ్యుడవు అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రిలరా, బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్న సత్యాలు, లోకంలో కన్ఫ్యూజన్ ఉన్న చాలా విషయాలకి క్లారిటీ ఇస్తుండగా, విశ్వాసులుగా మనం ఏ విషయాల్లో నిశ్చయత కలిగి ఉండాలి అన్నది కొంత అవగాహనలోకి రావటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి మంచిది. ఆ కొంత అవగాహన కలిగించడానికి నేను తాపత్రయపడతా ఉన్నా. కొన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉండటం ఎంతైనా మన జీవితాలకు మంచిదని, ఆ విషయాల మీద మనసు నిలపడం అవసరమని నేను కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకురావడానికి ఆశపడుతున్నాను. అందులో మొదటి మాట ఏంటంటే మనం చూడాల్సింది అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ నిశ్చయత అంటారు. రక్షణ అన్న దాని దగ్గర మనం క్లారిటీలో ఉండాలి. రక్షణ అంటే ఏంటో తెలియాలి, రక్షించబడడం అంటే ఏంటో తెలియాలి, దేని నుంచి రక్షణ, ఎవరి ద్వారా రక్షణ, రక్షణ పొందితే లాభం ఏంటి, రక్షణ పొందకపోతే నష్టమేంటి, అవగాహనకు రావాలి. నేను మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మీద వచనం వెంబడి వచనం వివరించబోవట్లేదు, కానీ ఎరిగి ఉండాలి, మనం తెలుసుకుని ఉండాలి, మనకి క్లారిటీ ఉండాలి అన్న విషయాలు మాత్రమే నేను మీ గమనాన్ని తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనే మనం 11వ వచనం ప్రారంభ వచనాన్ని మళ్ళీ చదివితే, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేశాను. ఆహా, ఎక్కడా, ఎలాగా అంటే ఆయన అంటాడు, ఆ జీవం ఆయన కుమారుని యందు ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపునవాడు జీవం లేనివాడే. ఎంత విస్పష్టంగా నేరుగా ఆయన మాట్లాడుతున్నాడు. నిత్య జీవం, మోక్షం, చచ్చిన తర్వాత కూడా బ్రతకటం, చావులేని జీవితం జీవించటము, శాశ్వత జీవితాన్ని జీవించటము, దేవునితో కలిసి జీవించటము, ఆకలి తప్పులు లేని రాజ్యంలో ఉండటము, ఆనందమయమైన దేశంలో ఉండటము, దేవునితో ఉండటము, పాపం, రోగం, సాతాను దరిదాపులకు చేరని లోపంలో ఉండటం నిత్యజీవం అయితే ఏం చేయాలి? ఆ నిత్యజీవం కొరకు వాక్యం అంటుంది, ఆ జీవం దేవుని కుమారుని యందుంది. దేవుని కుమారుని యందు ఆ జీవం ఉంటే ఇప్పుడు నా దగ్గరికి ఎట్లా వస్తుంది ఆ జీవం? దేవుళ్ళో నిత్యజీవం ఉంది, దేవుడికి చావు రాదు, దేవుడు సంతోషంగా ఉంటాడు, దేవుణ్ణి సాతానేమీ చేయలేడు, దేవుడు చనిపోడు, అవన్నీ బాగున్నాయి. నాకెట్లా వస్తుంది ఆ నిత్యజీవం? నాకెట్లా వస్తుంది? 12వ వచనంలో అంటాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపునవాడు జీవం లేనివాడే. ఏమో కావచ్చు అట, ఆ పదాలు ఏమి లేవు ఇక్కడ, ఆ పదాలు ఏమి లేవు ఇక్కడ. ఘంటాపదంగా ఆయన మాట్లాడుతున్న మాట, దేవుళ్ళో జీవం ఉంది, దేవుని కుమారుల్లో జీవం ఉంది. ఆ జీవం నీకు అర్థం కావడానికి దేవుడు ఆయనకి రూపాన్నిచ్చి పంపించేశాడు. ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఏంటో చాలా స్పష్టంగా గ్రంథం మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ పాపాలకు అన్నిటికీ పెనాల్టీ కట్టు, అలాంటివి ఏమి లేవు. అంగీకరించు, ఆ దేవుని కుమారుని అంగీకరించు. ఇక్కడ రాయగొడుతున్న మాట ఎలా ఉందంటే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపునవాడు జీవం లేనివాడే. క్లియర్ కట్గా, నేరుగా, ఏమాత్రం అనుమానం లేకుండా ఆయన మాట్లాడేస్తున్నాడు. యోహాను సువార్తలు ఎలా మాట్లాడతాడు? యోహాను సువార్త మూడవ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దైవం కుమారుని రూపంలో భూమి మీదకి వస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయనకు విధేయత చూపించటం. విధేయత చూపిస్తే, విధేయత చూపించకపోతే విశ్వాసం ఉంచితే నిత్య జీవం, విశ్వాసం ఉంచకపోతే జీవం ఉండదు, ఉగ్రత, నిత్య నరకం, నిత్యాగ్ని దండన. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, నీ ప్రయారిటీస్ లో చాలా ఉండొచ్చు గాక, నీ ఉద్యోగం, లేదా నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ ఇల్లు, నువ్వు అనుకుంటున్న కార్లు, నువ్వు అనుకుంటున్న ఏవైనా కావచ్చు, నీ ప్రయారిటీ ఏవైనా కావచ్చు, నీ ప్రయారిటీలో నువ్వు సంపాదించుకొని, నీ ప్రయారిటీలో నీ దగ్గర ఉన్నవన్నీ కూడా కేవలం ఈ జీవానికి సంబంధించినవి మాత్రమే. అవి ఎక్స్పైర్ అయిపోతాయి, నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు. అవి అవుట్డేట్ అయిపోతాయి, నువ్వు అవుట్డేట్ అయిపోతావు. అవి పనికి రాకుండా పోతాయి, నువ్వు పనికి రాకుండా పోతావు. చాలాసార్లు ఏమవుతుందంటే, వెహికల్ పార్ట్స్ పోయాయి అనుకోండి, స్పేర్ పార్ట్లు కొత్తవి తెచ్చేసుకోవచ్చు. మన పార్ట్లు పోయాయి అనుకోండి, స్పేర్ పార్ట్లు కొత్తవి ఎక్కడా దొరకవు. రిపేర్ చేయించుకోవాలి. ఎంత రిపేర్ చేయించుకున్నా ముందున్న కండిషన్లోకి రావు. ఆశ ఏమో నిత్య జీవం గురించిన ఆశ, ఆచరణ ఏమో ఈ జీవిత కోసం మాత్రమే ఆచరణ. లోకానికి నిత్య జీవం అన్నది స్పష్టత లేక, క్లారిటీ లేక, చెట్టుకి, పుట్టకి, మొక్కకి, మనిషికి, పాముకి, పురుగుకి, అన్నిటికీ అన్నిటికీ సాగిలి పడి దండం పెట్టి నాకేమైనా నిత్య జీవం ఇస్తావా, నాకేమైనా మోక్షం ఇస్తావా అని అడుగుతా ఉంటే ఎవరు చెప్పారు సమాధానం? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ట్రై చేస్తున్నారు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ట్రై చేస్తున్నారు. నీకు అట్లాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లియర్ కట్, ఓన్లీ వన్ ఆప్షన్, ద సన్ ఆఫ్ గాడ్, సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అంతే. నీకేమి కన్ఫ్యూజన్ లేదు, ఆయన ఒకడే, ఇంకొక రక్షకుడు లేడు, ఆయన ద్వారానే ఇంకొక మార్గం లేదు. నేనేమంటానంటే, నువ్వు క్రైస్తవుడు అయితే, నీటి సత్యం అర్థమైతే, యేసయ్య వల్ల నిత్య జీవాన్ని సంపాదించుకున్నాను, అది నువ్వు అనుకుంటున్న ఉద్యోగం కంటే, ఆస్తుల కంటే, మనుషుల కంటే, అధికారుల కంటే, కోట్ల రూపాయల కంటే, ఈవెన్ నీ ప్రాణం కంటే, నీ పిల్లల ప్రాణం కంటే కూడా అది చాలా విలువైనది, వెలకట్టలేనిది, అమూల్యమైనది అన్న సత్యం నీకు అర్థమైతే, ఎవరో బొట్టు పెట్టి చెప్పరో, ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయనకి విధేయత చూపించు, ఆయన వెంపడించు, ఆయన సంతోషపెట్టు, ఆయన స్వారూప్యంలోకరా, ఆయన గట్టిగా పట్టుకో, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. వేరే గతి లేదు, వేరొక సేవియర్ లేడు, వేరొక మార్గం లేదు, వేరొక దిక్కు లేదు, వేరొక నాదుడు లేడు. ఉచితంగా కృపచేత ఘోరపాతిని సహితం క్షమించి రక్షించడానికి వేరే రక్షకుడు లేడు. అనిపిస్తూ ఉంటుంది క్రైస్తవులకి, జీవప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభు కంటే జీవనాధారమైన ఉద్యోగం ఎక్కువైపోయిందేమో. క్రైస్తవులకి జీవితంలో మధ్యలోకి వచ్చిన బంధువులు, భర్త, పిల్లలు మధ్యలో పోటెక్కారు, మధ్యలో దిగిపోతారు, అంతా పెద్ద డ్రామా. ఎవరు స్టార్టింగ్ నుంచి ఎవరి దాకా జర్నీ చేయరు, అందరూ మధ్యలో ఎక్కారు, అందరూ మధ్యలో దిగిపోతారు. వాళ్ళు జీవప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువైపోయారేమో, అందుకే సీరియస్నెస్ లేదు. రిలేషను ఫ్యామిలీ మెంబర్స్ తో రిలేషన్ ఎవ్రీడే, సాధ్యమైతే 24 అవర్స్. వాళ్ళు లేకుండా మనం ఉండలే, మనం లేకుండా వాళ్ళు ఉండలేదు. ఏది చెప్పినా, ఏది చేసినా చెప్పి చేయాల్సిందే, క్లారిటీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, అది మనం మెయింటైన్ చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయనతో కమ్యూనికేషన్ ఉండాలి, ఆయనతో రిలేషన్ ఉండాలి, ఆయనతో అబైడ్ అయి ఉండాలి, ఆయనకి మనకు మధ్య గ్యాప్ రాకూడదు, ఆయనకి చెప్పకుండా ఏమి చేయకూడదు, ఆయన చెప్పింది చేయాలి, ఆయన మాట పూచా తప్పకుండా పాటించాలి. ఏమైనా అట్లాంటి ఒకవేళ క్లారిటీ ఉంటే, నిత్య జీవం గురించిన క్లారిటీ ఉంటే మనకి ఎలాంటి దృక్పథం డెవలప్ అవుతుందంటే, మొదటి యోహాన్ పత్రికలో ఈ మాట అన్నాడు. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, మనం దేవుణ్ణి ప్రేమించుచు. ఈ పదనాకు అర్థం ఏంటంటే, మనల్ని దేవుడు ప్రేమించటం కాదండి, కాదండి, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, మార్పు లేదు, అదొకే. ప్రేమ దగ్గరికి వచ్చేసరికి అలాగే ఉంటాడు, కోపం దగ్గరికి వచ్చేసరికి అంత భయంకరంగా ఉంటాడు. సరే, ప్రేమ దగ్గరే మాట్లాడదాం, ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఇప్పుడు జీవానికి వెళ్లాల్సిన నువ్వు ఏం చేయాలట, మనం దేవుణ్ణి ప్రేమించాలి. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, 11వ వచనంలో ఆయన కుమారుని విశ్వాసం ఉంచడం అన్న మాట దగ్గర, అవును కదా, నమ్మేసుకున్నాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించేవాడు అవును కదా, అంగీకరించేశాను కదా, నాకు నిత్య జీవం కన్ఫర్మ్ అయిపోయిందిగా, కాదు, అయిపోలేదు, అవకాశం వచ్చింది, జర్నీ స్టార్ట్ అయింది, ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది, ప్రొబేషన్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఏ ఫేజ్ లోకి రావాలని అంటున్నాడంటే, ఆయన నువ్వు ఏ ఫేజ్ లోకి రావాలంటున్నావంటే, ఆయన 2వ వచనం, మనం దేవుణ్ణి ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా జీవితానికి. చాలా మందికి క్లారిటీ లేక ఎందుకు బతకాలో అర్థం కాక పక్కోళ్ళను చూసి ఓహో వాళ్ళు రోజు లెగిస్తున్నారు, పళ్ళు తోముకుంటున్నారు, టిఫిన్ తింటున్నారు, లంచ్ తింటున్నారు, మళ్ళా పడుకుంటున్నారు, బాగా తినడానికి డబ్బులు సంపాదించారు కాబట్టి చదివించుకుంటున్నారు, చదువుకున్న ఉద్యోగాలు రాకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి వ్యాపారాలు చేస్తున్నారు, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు రావాలంటే మోసాలు చేయాలి కాబట్టి మోసాలు కూడా చేస్తున్నారు. ఎక్కడ పాఠాలు నేర్చుకునేది? కన్ఫ్యూజన్ లో ఉన్న లోకంలో నుంచి, స్నేహితుల్లో నుంచి, ఇరుగు పొరుగు వారిని చూసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటాం? మనం కన్ఫ్యూజన్ లోనే బతుకుతాం, మనం చీకట్లోనే బ్రతుకుతాం, మనం అంధకారంలోనే బ్రతుకుతాం. కాబట్టి ఆయన అంటాడు మూడో వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం. బైబిల్ చదవటం కష్టమండి, ప్రార్థన చేయడం కష్టమండి, పరిచయ చేయడం ఇంకా కష్టమండి. ఎవరైనా మా మీద ఉండి మీరేమైనా ఏం చేస్తున్నారో చెప్పండి, డైరీ రాసి పెట్టండి, ఎంతమంది నడిపిస్తున్నారో చూపించండి, అవన్నీ కష్టమండి. ఇది ఏదో భారంతో చేసేది కాదు, మన ప్రేమను వ్యక్తపరిచే విధానం. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నాలుగో వచనంలో అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుని నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలి అని ఎదురు చూసేవాడు అయితే, వాక్యం అంటుంది లోకాన్ని ఎదిరిస్తావు, జయిస్తావు, లోక పోకడ్లకు వ్యతిరేకంగా ఉంటావు. లోకం చెప్పినట్టుగా స్వేచ్ఛగా జీవించడం కాదు, ఆయనకు కృతజ్ఞత కలిగి ప్రేమిస్తూ జీవిస్తావు అని మాట్లాడతాడు. ఆ క్లారిటీతో ఉండాలని. కాబట్టి ప్రియులారా, మనం క్లారిటీతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా ట్రాక్ తప్పుతుంటే, వేరే ట్రాక్ లోకి వెళ్తా ఉంటే, మన దగ్గర ఉన్న ఆ క్లారిటీ మనం ఏం చేస్తుంది అంటే, దీనివల్ల నీకు వచ్చేది ఇది, ఇది పోయే కాలం, నువ్వు చేస్తున్న పాడు పనికి మామూలుగా ఉండదు, ఇది నీకు తగింది కాదు, మనం క్రైస్తవులము, యేసు ప్రభు బోధ ఎలా ఉంది, బైబిల్ ఎలా చెప్పింది, ఏమీ బుర్ర పనిచేయట్లేదా, స్క్రూ లూజ్ అయిందా అని మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటది, కాన్సెన్స్ మనతో మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఎరగాలి, ఆ క్లారిటీలోకి రావాలి, ఆ నిశ్చయతలోకి రావాలి. ఏమి చేస్తున్నామో తెలియాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, యేసు ప్రభు ద్వారా డబ్బులు వస్తున్నాయి, యేసు ప్రభు ద్వారా మాత్రమే కాదు బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కంటే బ్లాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వెళ్ళిపోతాను, వెళ్ళిపో, ఏసేదే వచ్చే డబ్బుల కంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తా ఉంటే వెళ్ళిపోవడం తెలివైన పని. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పేరు వస్తుంది, పేరు యేసుక్రీస్తు ప్రభు దేరు కాదు, యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను లేనిపోనివన్నీ పెడితే అప్పుడు సెన్సేషన్ అవుతాను, అప్పుడు పాపులర్ అవుతాను అంటే యేసు ప్రభు నుదిలే సోషల్ మీడియాలో వెళ్ళిపో. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. ఇంకెక్కడైనా ఉందా? డబ్బులో, మనుషుల్లో ఎక్కడైనా ఉందా? ఉంటే వెళ్ళిపో. లేదండి, నేను యేసు ప్రభుతోనే ఉన్నాను అని మాట్లాడుతూ ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, సహోదరులను ప్రేమించకపోతే, ప్రేమ, కాన్సన్ట్రేషన్, కష్టము, ప్రయాస, పైసల కోసమే పనిచేస్తూ ప్రజల కోసం, మనుషుల కోసం, ఆత్మల కోసం చేయకపోతే అనిపిస్తుంది 100లో 100 డబ్బు కోసమే చేస్తున్నాము. కానీ వాక్యం అంటుంది మనం ప్రభువును ప్రేమించాలి, ప్రభు ఆజ్ఞలు గైకొనాలి, మనుషుల్ని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. అదెందుకు చేయట్లా? అదెందుకు చేయట్లేదంటే నీకు క్లారిటీ లేదు, అష్యూరెన్స్ లేదు, కన్ఫ్యూజన్ ఉన్న లోకంలో నువ్వు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. అలా ఉంటే నిజంగా నష్టపోతాము, అలా ఉంటే నిజంగా నష్టపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిట్లో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. నాకు అర్థం కాలేదయ్యా అనడానికి ఏమి లేదు. నీకు అర్థం కాదు, అన్ని బైబిల్లో ఉన్నాయి. అది ఈవెన్ గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి దీని సంగతి, బైబిల్ ఏం చెప్తుందో చెప్పు అనగానే గూగుల్ తల్లి ఏం చదువుకోలేదో చదువుకో అని చూపిస్తుంది. మిషన్ కూడా బైబిల్ ఏమున్నా చూపిస్తుంది. బైబిల్ చాలా క్లారిటీగా మాట్లాడింది అని అర్థమవుతుంది. దయచేసి ఈ అనుదిన సహవాసాలు కట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఏమండి ఆల్రెడీ మాకు సంఘాలు ఉన్నాయిగా, ఉన్నాయి, అక్కడ మోసపోతా ఉన్నాం. బైబిల్ లేదు, క్లారిటీ లేదు, ప్రాక్టీస్ లేదు, ప్రజలను ప్రేమించడం లేదు. మళ్ళా డబ్బు కోసమే, మళ్ళా రోగాల కోసమే, మళ్ళా మేలుల కోసమే, అదే బోధ, అదే ప్రాక్టీస్. అందరూ అలాగే ఉన్నారంటే ఏమో మరి, మాకు అందరూ అలాగే కనబడుతున్నారు, అందరూ అలాగే కనబడుతున్నారు. బాగా చేసే వాళ్ళు బరుగును చేస్తున్నారు, మోసం చేసే వాళ్ళు బహిరంగంగా వేదికల మీదకి వచ్చి బాహాటంగా కనబడుతున్నారు, ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు. అది వారంలో 2 గంటలు గంట వాక్యం. అది బైబిల్ తీసుకుని వెళ్లకుండా మందిరానికి వెళ్ళి కూర్చొని ఆ తర్వాత బైబిల్తో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉందండి అనుకొని వచ్చేసే జనాలు అట్లాంటి పరిస్థితులు. నేను ముందుకు వెళ్తా ఉన్నాను. కాబట్టి మొదటి మాట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఆయన రక్షణ నిశ్చేత కోసం మాట్లాడుతున్నాడు. దీన్ని యోహాను సువార్త 12:12 చదవాలి. తన్ను ఎందరి అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని తిలలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం అంటే దేవుని పిల్లలయ్యే అధికారాన్ని సంపాదించుకోవడమే అట. అది అధికారం అట, దేవుడిచ్చాడట. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవునికి పిల్లలమయ్యాము. డబ్బుకు కాదు, లోకానికి కాదు, దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని పిల్లలమయ్యాము. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 12 వచనాన్ని చదివితే ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, పౌలు వ్యతిరేక పరిస్థితులు ఉండే వెళ్తా ఉన్నాడు, అయినా ఆయన అంటాడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును. నాకు తెలుసు నేను ఎందుకు ఇలాగా పడుతున్నానో, నాకు తెలుసు ఎందుకు ఇరుకును పడుతున్నానో, నాకు తెలుసు ఎందుకు జైల్లో ఉన్నానో, నాకు తెలుసు ఎందుకు సువార్త కొరకు నిందించబడుతున్నానో, నాకు తెలుసు ఎందుకు సువార్త కొరకు నిందించబడుతున్నానో కూడా నాకు తెలుసు. రీసెంట్ గా 10వ తేదీన అమెరికాలో చార్లీ కార్క్ అన్న 30 సంవత్సరాల పొలిటీషియన్, మంచి సేవ చేస్తున్నాడని వింటున్నాం, ఆయన్ని కాలు చంపేశారు. ఎందుకు కాలు చంపేశారు తెలుసు మనకి, బయట పొలిటికల్ రీజన్స్ మనకు తెలియకపోయినా హతసాక్షుల కొరకు మనకు తెలుసు. ఈ పని చేస్తే ఎవరికి కాలుతాదో కూడా మనకు తెలుసు. ఈ లోకాధికారి ఎట్లాగా చంపుతాడో మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో రెండవ భాగం, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనం చేయబడ్డ వారి ఆత్మను చూచి తిని వారు తలలు తెగి కింద పడ్డాయి. ఏం చేశారట? యేసయ్య కొరకు సాక్ష్యం ఇచ్చారు, దేవుని వాక్యం కొరకు సాక్ష్యం ఇచ్చారు, వాళ్ళ తలలు తెగి కింద పడ్డాయి. మరి ఎలా అర్థం చేసుకోవాలి? తర్వాత మాట, వారి బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులు, 2వ మరణానికి వారి మీద అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులు, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు. 4వ వచనం ప్రారంభం మాట, వీరి సింహాసనాల మీద కూర్చొని విమర్శ చేయడానికి అధికారం సంపాదించుకున్నారు. అది ఎట్లాగా? యేసయ్యను ఎందుకు చంపేశారు మనకు తెలుసు, బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు చంపేశారో మనకు తెలుసు. అదేంటి? యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఏ కష్టం రాకూడదుగా. ఆ యేసు బైబుల్లో లేడు, ఆ యేసు బైబుల్ బయట ఉన్నాడు. నీ రాకపోకల్లో కాపాడుతాను, నీకు ఏమీ హాని కలగకుండా చూసుకుంటాను. ఆ యేసు బైబుల్లో లేడు. పాత నిబంధనల్లో కొన్ని వాక్యాలు వాడుకొని కొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చి మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభు బోధలన్నీ వాటిని బుట్టదాకలు చేసి సువార్తల్లో ఏం చెప్పాడు, అపోస్తలు ఏం బోధించారు, సంఘం దేని మీద కట్టబడాలి, అవేమి పట్టించుకోకుండా ఆశీర్వాదాన్ని డబ్బుల్లో, ఆశీర్వాదాన్ని పేర్లో, ఆశీర్వాదాన్ని ఘనతలో, వాటిలో కొలుసుకుంటూ జీవాన్ని, నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుణ్ణి పక్కన పెట్టి, అన్యుల కోసం మాట్లాడడంలా, క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నా, క్రైస్తవుల్లో ఉన్న అన్యుల కోసం మాట్లాడుతున్నాను. తెలియదు, బైబిల్ తెలియదు, బైబిల్ చదవరు. ఏమి అసలుకి ఏంటి, నేను అన్ని బాగా చదువుతున్నాను, నాకు బైబిల్ అర్థం కాకపోతే ఎట్లా నా బ్రతికి ఇంకెందుకు అని ఏమైనా సీరియస్నెస్ ఉందా? సీరియస్నెస్ ఉందా? పౌలు ఎందుకు శ్రమల గుండె వెళ్తున్నాడు? శ్రమల గుండె వెళ్తున్నప్పుడు వద్దు, చాలా మంది మాట అంటారు, అమ్మో ఈయనలోకి రావడం కంటే ముందు బాగున్నామండి, మాకు ఈ దేవుడు కలిసి రాలా, అచ్చి రాలా, ఈ దేవుడు అచ్చి రాలేదట, అంటే ఆ ఆస్తులు రావట్లా, కష్టాలు ఎక్కువ వచ్చేస్తాను, మరి వచ్చేస్తాడు. అంటే లోకంలో ఉన్న సాతాను ఒక దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మరొక దేవుడు. సాతాన్ రాజ్యంలో ఉన్నప్పుడు తిను తాగు తిరుగు అన్నట్టుగా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని రాజ్యం అయ్యే కనబడతాయి. రెండిటికి పడో, ఒకళ్ళోడు పొలుచుకోవాల్సిందే. ఒకళ్ళోడు పొలుచుకోవడం అంటే దేవుని రాజ్య సంబంధాన్ని, లోక రాజ్య సంబంధులు బతకనివ్వరు, అది మనకు తెలుసు. నేనేం చెప్పడం ట్రై చేస్తున్నానంటే, దయచేసి యేసుక్రీస్తు ప్రభు బోధల్లో అద్భుతమైన మాట ఏంటంటే, నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఇట్ ఈస్ కన్ఫర్మ్, అష్యూర్డ్లీ ఐ సే టు యూ, నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు పదం వాడాడు. ఆయన ఏమి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల, క్లారిటీతోటే మాట్లాడాడు, క్లారిటీతోటే మాట్లాడాడు. కాబట్టి పిల్లలారా, రక్షణ అంటే ఏంటి? యేసయ్య నమ్ముకోవటం. రక్షణ దేని నుంచి? దేవుని ఉగ్రత నుంచి. రక్షణ ఏం తప్పించుకున్నాం? నరకాన్ని తప్పించుకున్నాం. రక్షణ ఎక్కడికి వెళ్తున్నాం? నిత్య జీవంలోకి వెళ్తున్నాం అంటే, దట్ ఈ సాల్వేషన్, దట్ ఈ సాల్వేషన్. సాల్వేషన్ అంటే మనం అనుకున్నట్టుగా అన్ని సమస్యలకు సొల్యూషన్ కాదు. సాల్వేషన్ అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని పంపించాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపక నరకాన్ని తప్పించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని పంపించాడు. అంతే సాల్వేషన్, నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి, యేసు ప్రభుని అంగీకరించాలి. భూమి మీద ఆస్తులు సంపాదించడం, భూమి మీద పెద్ద పెద్ద పొజిషన్లోకి రావడం, ఇది సాల్వేషన్ కాదు, ఇది ఆశీర్వాదం కాదు. దాని బైబిల్ ఏమంటుంది? ట్రాప్, ట్రాప్. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మాట చదువుతాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరికి ఎర్ర చూపించాడు, వారు విశ్వాసించి తొలగిపోయారు, తమను తామే పొడుచుకున్నారు, భ్రష్టులైపోయారు, జాగ్రత్త అని మాట్లాడాడు ఆయన. మొదటి మాట, మనం రక్షించబడ్డాము, యేసుక్రీస్తు ప్రభును అంగీకరించబడి కాబట్టి మనం రక్షించబడ్డా, మన రక్షణ నిశ్చయమైంది, మనం పరలోకానికి వెళ్ళబోతా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేని కొరకు రక్షణను తాకట్టు పెట్టొద్దు, దేని కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభును పక్కన పెట్టొద్దు. అది మన కమిట్మెంట్ అయి ఉండాలి, అది మన కమిట్మెంట్ అయి ఉండాలి. భక్తులు అలాగే ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు అలాగే చెప్పాడు, నాకంటే తల్లి తండ్రి పిల్ల జల్ల ఎవరు ఎక్కువ కాకూడదు, నాకంటే నీ ప్రాణం కూడా ఎక్కువ కాకూడదు, అలా అయితేనే నువ్వు నా శిష్యుడివి, లేకపోతే శిష్యుడు కావు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయంలో కండిషన్ ఫర్ డిసైపుల్స్ అక్కడ చదువుతాం. ఆయన అలా ప్రేమించమన్నాడు, నమ్మేసుకున్నానండి అంటే అవల, నమ్ముకుంటే ప్రయారిటీస్ మారాలి, ప్రేమించాలి, ఆజ్ఞలు పాటించాలి, ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, జీవితానికి కేంద్ర స్థానంలో ఉంచాలి. అది రక్షించబడ్డ వాళ్ళు భూమి మీద జీవించాల్సిన విధానం. రెండవ నిశ్చేత ఆయన మనతో ఏం మాట్లాడతాడంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపాలు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాను అన్నాడు. ఇక్కడ కొన్ని విచిత్రమైన పదాలు, విచిత్రమైన పదాలు కాదు, అర్థం కావలసిన పదాలు ఉన్నాయండి. 13వ వచనం, తండ్రులారా మీరు ఆది నుంచి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. మీరు ఎరిగి ఉన్నారు తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను అన్నాడు. 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుంచి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులకు క్లారిటీ ఉందట, చిన్నపిల్లలకి క్లారిటీ ఉండాలట, పెద్దలకి క్లారిటీ ఉండాలట, ఎరిగి ఉండాలట. ఒకవేళ వాకింగ్ చెప్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీరు చెప్పేది మీకు అర్థం కాకపోతే దయచేసి మీకు అర్థం కాని విషయాలు చెప్పొద్దు. అందుకే బైబిల్ స్టడీ తీసుకొచ్చాం. బైబిల్ స్టడీలు ఏమంటున్నామంటే, నలుగురు కలిసి మాట్లాడండి, అలాగే టీం అంతా కలిసి మాట్లాడండి, మేమిస్తున్న క్వశ్చన్స్ ని పట్టుకుని మాట్లాడండి. కమ్ టు క్లారిటీ, హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ ద టెక్స్ట్. మీకు ఇచ్చిన వాక్యం మీద అవగాహనలోకి రండి. ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పడం కాదు, ఆలోచించండి, అలా ఎందుకు అయింది, ఎలా ఎందుకు అనేది ఆలోచించండి. యూ విల్ గెట్ క్లారిటీ, కన్ఫ్యూజన్స్ అన్ని పోతాయి. నా తెలియదు, బైబిల్ స్టడీలో మాట్లాడండి బాబు అంటే నోరు ఎంతమంది చెప్తున్నారు నాకు తెలియదు, కానీ మీరు మిగతా విషయాల్లో ఎంత చురుగ్గా ఉన్నారో అంతకంటే చురుగ్గా ఉండాల్సింది మీ ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో. 15వ వచనంలో అన్నాడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని అయినను ప్రేమింపకుడి. బైబుల్ ఎంత చక్కగా ఉందంటే, ఎవరిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, కుమారుని ప్రేమించాలి, పరిశుద్ధుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, క్లారిటీగా మాట్లాడుతుంది. ఎవరిని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, దుష్టుని సంబంధులు ఉన్నారు వాళ్ళని ప్రేమించొద్దు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్, ఏది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం ఏది హానికరం. ఈవెన్ మొదటి కీర్తన, చిన్నపిల్ల కంఠస్థం చేసే కీర్తన ఎంత బాగా మాట్లాడతారంటే, దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసులు కూర్చున్న మార్గాన ఆ త్రోవ నడవద్దు, ఆ కూర్చోవద్దు, నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు, వద్దు. మరేం చేయమంటా బాబు? దివారాత్రులు గ్రంథం దగ్గర కూర్చో, సంఘంలో ఉండు, వాక్యంలో ఉండు. అది నీకు మంచిది కాదు, ఎండిపోతావు. వాక్యంలోకి రా, పచ్చగా ఫలిస్తావు. ఎక్కడదే మాట మాట్లాడతాడు, లోకాన్ని వద్దు, లోకంలో ఉన్న వాడిని ప్రేమించొద్దు. ఎందుకంటే గతించిపోతుంది. 17వ వచనం, లోకమును దనాశ గతించిపోచున్నది. తాతలు ఏమయ్యారు? పోయారు. తండ్రులు ఏమయ్యారు? సగం మంది పోయారు, సగం మంది ఉన్నారు. ఏమర్థమవుతుంది? పోయే కాలం, ఎవరు ఉండేది కాదు ఇక్కడ, అందరూ పోవలసిందే. మరేం చేద్దాం? పర్మనెంట్ సొల్యూషన్ యేసుక్రీస్తు ప్రభు. ఐ యామ్ ద లైఫ్, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నాడు. ఇంకేం కావాలి? గట్టిగా పట్టుకుందాం. ఆది సంఘానికి బాగా అర్థమైందండి. మీరు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తామంటే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంది బాబు, త్వరగా చేయండి అన్నారు వారు. తగలబెట్టేస్తామంటే సంతోషం, తగలబెట్టండి అన్నారు. ఏమిరా బాబు అంటే, మేము ఎలా నాశపడుతున్నాం, దానికోసమే బతుకుతున్నాం. చావు కోసం మేమేం భయపడ్డాం. అలా పౌలా, నీకు పిచ్చి పట్టిందండి. నాకేం పిచ్చి పట్టలా, నేను బాగానే ఉన్నా. నీకు కూడా నాకులాగే క్లారిటీ రావాలని ట్రై చేస్తున్నాను. స్టెఫన్ అలాగే ఉన్నాడు, ఫిలిప్ అలాగే ఉన్నాడు, అపోస్తలు అలాగే ఉన్నారు. వాట్ అబౌట్ అవర్ లైఫ్? మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంది? దయచేసి దయచేసి రెండో మాట 12వ వచనం, చిన్నపిల్లలారా, మొదటి యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, చిన్నపిల్లలారా, మీ పాపాలు క్షమింపబడ్డవి గనక నీకు రాస్తున్నాను. అబ్బా, అర్థం కావలసిన మాట ఏంటంటే, మన పాపాలు క్షమించబడ్డాయి. ద అష్యూరెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, మన పాపాలు క్షమించబడ్డాయన నిశ్చయత. మన పాపాలు క్షమించబడ్డాయన నిశ్చయత. ఎట్లాగా? ఎట్లా క్షమించబడ్డాయి? మొదటి పత్రికలో రాశాడు, మొదటి యోహాన్ పత్రిక 7-9 వచనాల్లో మాట్లాడుతున్నాడు. 7-9 వచనాల్లో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల. కండిషన్ ఏంటంటే, దేవుడు మన రక్షణ చేశాడు. అక్కడ రాయబడ్డ మాట, ప్రేమించాలి నువ్వు, అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. ఇక్కడ మన పాపాలు క్షమించబడ్డాయి, అద్భుతం. అయితే నువ్వేం చేయాలి? క్షమించబడ్డ తర్వాత కడగబడ్డ పాపి మరలా పాపులతో నడవకుండా ప్రభుత్వం నడవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఉందును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేయును. నడుస్తా ఉంటే ఆ వెలుగులో మనం వెలుగు సంబంధులం అవుతాము. ఆ పరిశుద్ధిని ప్రకాశంలో మనం పరిశుద్ధులం అవుతాము. పాపం ఇక మనకు నచ్చదు, పాపం వైపు మన మనసు వెళ్ళదు. అన్యోన్య సహవాసము, క్లోజ్ వాక్, ఇంటిమసీ వాక్. పాపాలు క్షమించబడ్డాయి అంటే అర్థమేంది? గత పాపాలు. మరి వర్తమాన పాపాలు? వర్తమానంలో పాపం రోజు రోజు దాడి చేస్తూనే ఉంటుంది. మరి మనం ఏం చేద్దాం? ఆయనతో నడుద్దాం. వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం మన పాదాలకు త్రోవ వెలుగుగా ఉండాలి, దీపంగా ఉండాలి, మన త్రోవకు వెలుగుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మన గుండెల్లో ఉండాలి. ఆయనతో నడుద్దాం. ఇప్పుడేమవుతుంది? ఇక పాపంలో పడం. పాపంలో పడ్డ ఒప్పుకుంటా అక్కడ ఉండిపోం, లిగిస్తాం. ప్రభునాథ ప్రియులారా, రోజు మనల్ని మీద వాడికి ఒకే ఒక్క పని, ఎట్లాగైనా పాపం నెట్టాలి. రక్షించబడింది మనమేమో పరలోకం కోసం, వాడి ప్రయత్నం మన భూలోకం మీద మనసు తీసుకురావాలి. భూలోక సంబంధమైన వాటి మీద మన మనసు తిప్పేయాలి, అది వాడి ప్రయత్నం. అందుకే చాలా చూపిస్తా ఉన్నాడు. మన పాపాలు క్షమించబడ్డాయి, ఇక మనకు శిక్ష లేదు, మన మరలా పాపంలోకి నెట్టాలి. అందుకోసం రోజు వాడు దాని విషయంలో బలంగా దాడి చేస్తున్నాడు. నేను రక్షించబడ్డాను అని నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. మన ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలి. మన పాపాలు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆ మూడవ మాట మనకు మనకున్న గొప్ప భరోసా ఏంటంటే, మూడవ మాట రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, నేను ముగిస్తా ఉన్నా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో ఆయన అంటాడు, 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో ఆయన అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, అదే మొదటి నుంచి వింటున్న మాట, మనం దేవుణ్ణి ప్రేమి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచుండవని ఎరుగుదుము. మనం ఆయన ప్రేమిస్తున్నాం, మన జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి, మనకేం అర్థం అవ్వాలంటే ఏ మేలు కొరకు దేవుడు దీన్ని అనుమతించాడు. అక్కడేమి రుసరుసలు కసుబుసులు దేవుడి మీద కోపాలు అలగటం అట్లాంటివి ఏమి ఉండవు. మనకున్న అష్యూరెన్స్ ఏంటంటే ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, నా జీవితంలో దేవుడి ప్రణాళిక. ఎందుకు ఈ ఇంటికి కోడలుగా వచ్చాను, ఎందుకు ఈ ఉద్యోగంలోకి వచ్చాను, ఎందుకు నేను ఈ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాను, దేవుడు ఏం ఉద్దేశించాడు, వాట్ ఈస్ హిజ్ ప్లాన్, ఆయన ప్రణాళిక ఏంటి, అందుకోసమే నా జీవితంలోకి తీసుకొస్తున్నాడేమో, నాకేదో కావాలి, నేను ఒకటనుకున్నాను ఇంకోటి జరిగింది, అట్లాంటిది ఏమి ఉండవు మన జీవితంలో, ఉండకూడదు కూడా. మనకు ఉండాల్సిన నిశ్చయత ఏంటంటే దేవుడి చేతిలో నేనున్నాను, దేవుని సాధనంగా నేనున్నాను, దేవుడు నా జీవితంలో ఆయన ఉద్దేశించింది తీసుకొస్తాడు. నా జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తానని నేను అనుకున్నా, ఆయన అనుకున్నాడు, నాకు తర్వాత అర్థమైంది. ఆయన బిడ్డల్ని ఆయన ఇంటికి ఈ భయంకరమైన డిపార్ట్మెంట్లో తీసుకొస్తాడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అదే గ్రహింపు టీచర్లో నేనెందుకున్నాను, మెడికల్లో నేనెందుకున్నాను, 11 బ్యాచ్లో నేనెందుకు సెలెక్ట్ అయ్యాను, ఎందుకు దేవుడు నన్ను ఇలా తీసుకొచ్చాడు, ఇదే ఆయన ప్లాన్. ఆ నిశ్చయతతోటి మనం వెళ్తున్నాం, ఆ నిశ్చయతతో మనం వెళ్తున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనకు ఆ క్లారిటీ ఉండాలి, మనకు ఆ క్లారిటీ ఉండాలి. సమస్తము సమకూడి జరుగుచున్నవి, అర్థం చేసుకుందాం. మన రక్షణ పరసంబంధమైన వారిగా భూమి మీద ఉండటం కొరకే, లోకస్తులతో కలిసిపోవడం కోసం కాదు. మనకివ్వబడ్డ పాప క్షమాపణ, మనకివ్వబడ్డ పాప క్షమాపణ ఆయన వద్దకు వచ్చేసిన పాపాలు లేని ఆయనకి మనకు అజ్జి కూడా కూల్ చేశాడు. ఇక ఆయన వదిలిపెట్టొద్దు, ఆయనతో అన్యోన్య సహవాసం చేద్దాం. సాతాను ఏ పాపపు తలంపు తీసుకొచ్చినా ఒప్పుకుందాం, కడుక్కుందాం, విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెడదాం. ఆయన చెయ్యి కాదు, ఆయన సహవాసం కాదు. మన జీవితంలో ఏం జరుగుతా ఉన్నా నాకే ఎందుకు జరిగింది, నో, యువర్ సన్ ఆఫ్ గాడ్, నీ జీవితంలో ఏది జరిగినా మేలు కొరకే. ప్రభు స్తుతించమే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ వ్యతిరేక పరిస్థితిని బట్టి మీకు స్తోత్రం. జైల్లోకి పౌలు శీల ఎందుకు వెళ్ళాం, మేమెందుకు జైలుకి వచ్చాం, జైలు అధికారి రక్షించబడాలి, జైల్లో ఖైదీలు సువార్త వినాలి, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, లెట్ అస్ సింగ్ ఏ సాంగ్స్, వాళ్ళు పాట పాడుతా ఉన్నారు, రాత్రి చాలాసార్లు ఆరాధిస్తా ఉన్నారు, లెట్ అస్ వర్షిప్, ఆరాధిస్తున్నారు. వీళ్ళెవరు రాక జైల్లోకి వచ్చి పాటలు పాడుతున్నారు అన్నట్టుగా చూస్తున్నారు, అట్లాగే ఉంటాం మనం. వి హావ్ అస్యూరెన్స్ ఫర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక పట్ల మనకొక నిశ్చయత ఉంది, మనకొక నిశ్చయత ఉంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనకి ఆయన రాజ్యం పట్ల మనకొక నిశ్చయత ఉంది, ఆయన రాజ్యం పట్ల మనకు ఒక నిశ్చయత ఉంది. యోగు ఇలా అన్నాడు, యోగు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం, యోగు గ్రంథం 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చదివితే, 25 నుంచి, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచున్ననియు నేను ఎరుగుతున్నాను, నాకు తెలుసు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన. ఆయన బతికే ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన చిరంజీవి, ఆయన పునరుద్ధానుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన భూపతులకు అధిపతి. రాబోతా ఉన్నాడు, రారాజుగా రాబోతా ఉన్నాడు. నాకు తెలుసు ఆయన వస్తాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నెరుగుదును. ఆయన వస్తాడు. రెండో మాట, ఆయన రావటం ఆలస్యమైన 26, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరం తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదను. చిన్న శరీరం లేనివాడు నేను దేవుని చూచేదను. నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరో కాదు, నేనే కన్నులారా ఆయన చూచేదను. నాలో నా అంతరేంద్రియములు కుషించి ఉన్నవి. ఎంతో భయంకరమైన అనారోగ్యం గుండా, శోధనల గుండా, పరీక్షల గుండా యోగు భక్తులు వెళ్తూ ఆయనకు నిశ్చయితీరంటే ఆయన వస్తాడు, లేదా నేను ఆయన కలుసుకోనికి వెళ్ళబోతా ఉన్నాను. కొంచెం కాలమే శ్రమలు. పౌలు అదే నిశ్చయితతో మాట్లాడతారు. రోమిలకు రాసిన పత్రిక 8:18 వచ్చిన మాన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అసలు లెక్కే రావు, లెక్కే రావు. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. మనం ప్రతి బాష్ప బిందును తుడిచేస్తాడు, ప్రతి బాష్ప బిందును తుడిచేస్తాడు. ఎట్లాంటి అద్భుతమైన మాటలు ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7:7, ప్రకటన గ్రంథం 7:7లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రకారంగానే 7, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చిచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయన వస్తున్నాడు, ఆయన చూచును. 3:21 ప్రకటన గ్రంథం 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చునిన్న ప్రకారం జయించి వారు నాతో కూడా నా సింహాసనమందు కూర్చునిచ్చేదను. సింహాసనాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, ప్రతి బాష్ప బిందును తుడిచేస్తాడు, మన ప్రయాసకు ప్రతిఫలం ఇస్తాడు, మన పనికి జీతం ఇస్తాడు. ఏమైనా ప్రూవ్ చేసుకుందాం, ఖాతా పెంచుకుందాం, సిగ్గుపడిపోయి ముఖంతో కాదు చిరుమందహాసంతో ప్రభుని ఎదుర్కొందాం. ఆయన వచ్చిన నన్ను పిలిచిన, ఆయన వచ్చిన నన్ను పిలిచిన నేను వెళ్ళాను. అది మనం ఎరిగి ఉండాల్సిన సత్యం, అది మనం ఎరిగి ఉండాల్సిన సత్యం. ఆ క్లారిటీ, ఆ అష్యూరెన్స్ తో మనం ఉండాలి, ఆ అష్యూరెన్స్ తో మనం ఉండాలి. ప్రభునందు పిల్లరా, వాక్య పెరుగులో అర్థం చేసుకున్నాం. చివరిగా 1 యోహాను 3:14 మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణం అందే నిలిచి ఉన్నాడు. బాబు, నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పరలోక రాజ్య సంబంధివయ్యావు, మరణాన్ని తప్పించుకున్నావు, జీవంలోకి వచ్చావు. ప్రేమించడానికి టైం లేదండి, బిజీ అండి, నాకేం పట్టిందండి, నాకేం కుదురుతుందండి. అయితే రాసుకో, మరణం అందే నిలిచి ఉన్నావు. 15, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. మీకు ఆ క్లారిటీ ఉండాలి. రోజులు రోజులు డబ్బులు లెక్క పెట్టుకుంటూ గడిపేస్తా ఉంటే, రోజులు టైం పాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉంటే, రోజులు సుఖభోగాల్లో గడిపేస్తా ఉంటే మరణమందే ఉన్నాము. సహోదరుని ప్రేమిస్తున్నాము, ఏమైనా చేస్తున్నాము, సంపాదించుకుంటున్నాము, సంఘాల్ని, సహవాసాన్ని, మనుషుల్ని. ఆశ్చర్యం, ఎస్ఎఫ్జేలో వారానికి 2-3 సంఘాలు కడుతున్నాం, 2-3 సంఘాలు కడుతున్నాం. లాస్ట్ వీక్ అన్నాను, పేరు గొప్ప, ఊరు దిబ్బ, చెప్పుకోవడానికి 326 సంఘాలని చెప్పుకుంటున్నాము. గృహదర్శనాలు చూస్తే 10 గృహదర్శనాలు కూడా జరుగుతలేదు. ఎక్కడో మనం మోసం చేసుకుంటున్నాం అన్నాను. స్తోత్రం, లాస్ట్ వీక్ 16 సహవాసాలు అడుగు బయట పెట్టారు. చూడాలి, మీరు నిజంగా సహోదరులు ప్రేమిస్తున్నారా? మీకు రక్షణ ఇచ్చేతుందా? మీ పాపాలు క్షమించబడ్డాన్ని ఇచ్చేతుందా? మీరు నిత్యత్వంలోకి వెళ్తున్నారని ఇచ్చేతుందా? దేవుడు మీ జీవితంలో ప్రణాళికతోటే మీకు ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు అన్న అవగాహన ఉందా, నిశ్చయత ఉందా, ప్రభు రాజ్యంలో ఉంటాం నిశ్చయత ఉందా? ఈ నిశ్చయతలతో మన జీవిత విధానం తప్పకుండా మారుతుంది. ఈ 5 విషయాల్లో ఎలాగున్నామో చెక్ చేసుకుందాం. ప్రభు అట్ట కృప ఈ నూతన సహవాసానికి మనందరికీ అనుగ్రహించింది గాక. ఆమేన్.